కదా. భాగవతం నేర్చుకోవటానికి మొట్టమొదట మీకు ఉన్నటువంటి ఉండవలసినటువంటి మానసిక స్థితి ఏంటంటే, ఏది జరుగుతోందో అదే రైట్, ఏది జరుగుతోందో అది రైటే అన్న మానసిక స్థితి వచ్చేసింది అనుకోండి, మీ జీవితాల్లో చమత్కారాలు జరగకముందే. అనుకోవటం కాదు, అది ఆ అనుభూతిలోకి రావాలి. రైట్, నేను ప్రయత్నించాను, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావ, గీతలో చెప్పేది కృష్ణుడు అదే. ఇది కాదునే ఇంకో పని చేస్తే బాగుంటుందేమో అనుకోవద్దు. నువ్వు నువ్వు చేయవలసినటువంటి పని చెయ్యి. నువ్వు చేయవలసినటువంటి పని నువ్వు ఎప్పుడు నిర్ణయించుకుంటావు? పుట్టిన తర్వాత, పుట్టక ముందేనా? అది గుర్తుంచుకోండి. అది మీకు అర్థమవుతేనే మనం భారతీయులు. భాగవతం చదవటానికి మనకి, దాన్ని ఉపయోగించుకోవటానికి మనకి కావలసినటువంటి సామర్థ్యం. ప్రతీది కూడా నిర్ణయించబడిందే. భీష్ముడి యొక్క చావు నిర్ణయించబడితే, ద్రోణుడి యొక్క చావు నిర్ణయించబడితే, కర్ణుడి యొక్క చావు నిర్ణయించబడితే మంది అంత. ఫ్లైట్ గురించి చెప్తూ చెప్తున్నాను. ఫ్లైట్ అంటే అర్థమైందా మీకు? ఈ పరిస్థితి నేను ఎదుర్కోలేను, నేను పారిపోతాను అనేటటువంటి మానసిక స్థితిలో ఈనాడు మనం ఎక్కువగా జీవిస్తాం. ఏదైనా ఒక పని చేయమన్నాం అనుకోండి, 12 ఇటుకలు, 5 దీపాలు, 5 అగరత్తులు, మా ఎక్కడ అవుతుందండి? అసలు పెట్టక ముందే తిండి తింటే మీతో అవుతుందా? అది అవుతుందండి. నిద్రపోవటం మీతో అవుతుందా? అవుతుందండి. భావం అర్థమవుతుందా? భాగవత విద్యను నేర్పేటటువంటి శిర్దీసాయి లాంటి పరమ గురువు యొక్క గురుతత్వాన్ని మీ ఇంటికి తీసుకురాగలిగేటటువంటి ఆ 12 ఇటుకలు, 5 దీపాలు, 5 అగరత్తులు వెలిగించాలంటే మాతో ఎక్కడ అవుతుంది? టీవీ చూడటానికి ఒక్కడండి అన్నమాట, మాతో ఎలా అవుతుందండి? ఎలా చూడగలండి? అభావ ఇన్నాళ్లలో నా దగ్గరికి అనేక మంది రకరకాల బాధలు చెప్పుకుంటూ వచ్చారు. నాకు సినిమా చూడాలని ఉంది మాస్టారు, చూడలేకపోతున్నానని ఒక్కడలేదు, ఒక్కడలేదు అన్నమాట. నాకు చూడాలని ఉంది సినిమా, కానీ నేను సినిమాని చూడలేకపోతున్నాను. కానీ ప్రతి ఒక్కరు వచ్చి నాతో చెప్పేది చదవాలని ఉంది, చదవలేకపోతుంది. నాకు అసలు అర్థం కాదు, అసలు మనుషులు ఏం మాట్లాడుతున్నారో. భావం అర్థమవుతుందా? తప్పు మన మానసిక స్థితిది. అందరూ అది కరెక్ట్ అనుకుంటున్నారు కనుక మీకు అది చాలా బాగుంటుంది. తప్పు కదా, మీకు చదవాలని ఉన్నాక చదవలేకపోవటం అంటే ఎలా జరుగుతుంది అసలు చెప్పండి నాకు. చిన్నప్పుడు నేను చేసినటువంటి ఒక ఘనకార్యం చెప్తాను. మీరెవరు బయట వాళ్ళకి చెప్పనంటే చెప్తా, మాస్టర్ ఈ ఘనకార్యం చేశాక చిన్నప్పుడు చెప్పకండి ఎవరికి, కానీ చెప్పాలి కదా. ఇంటర్మీడియట్ లో మా తాతగారు ఏం చెప్తూ ఉండేవారంటే, రామకృష్ణ బాగా చదువుకోవాలి, ఇంటర్మీడియట్ లో చాలా మంచి మార్కులు రావాలి, ఇంటర్మీడియట్ లో వచ్చిన మార్కులు బట్టే మీ జీవితం అది అంతా ఉంటుంది. రైట్ తాతగారు చాలా బుద్ధిగా చదువుకుంటాను. సరే, రాత్రి 1 గంట 2 గంటల వరకు రోజు చదివిస్తున్నాను నేను పుస్తకం చదివి. మా తాతగారు అప్పుడప్పుడు వచ్చి కిటికీ నుంచి చూస్తే కెమిస్ట్రీ చదువుతున్నాడా ఫిజిక్స్ చదువుతున్నాడా అనుకుని ఆనందించి, 2వ రోజు కెమిస్ట్రీ ఎంతవరకు చదివావు, ఫిజిక్స్ ఎంతవరకు చదివావు అని అడిగేవాడు. అడిగితే, తాత నీకు ఎలా తెలుసు నేను కెమిస్ట్రీ చదివాను, నేను రాత్రి నేను ఫిజిక్స్ చదివాను అంటే, నేను చూశాను నువ్వు చదువుకుంటావు అన్నాడు. సరే, ఒకరోజు ఆయన లోపలికి వచ్చాడు, 12:30 అయింది, లోపలికి వచ్చాడు. నేను చాలా సీరియస్ గా కెమిస్ట్రీ చదువుతున్నాను, ఆయన రావటాన్ని గమనించలేదు, అంత ఏకాగ్రతగా కెమిస్ట్రీ చదువుతున్నాను. ఆయన దగ్గరికి వచ్చి తొంగి చూశాడు కెమిస్ట్రీ బుక్లో. ఏముంది కెమిస్ట్రీ బుక్లో? అంచేత కెమిస్ట్రీ చదవమన్నా ఫిజిక్స్ చదవమన్నా నీకు నవల చదవాలి అని అంటే ఏం చేయగలిగి నవల చదవగలిగేవు కదా. నాకు ఎప్పుడు గుర్తుంటుంది, ఎవడైనా ఈ మాట అంటే నేను చేయలేకపోయాను మాస్టారు అంటే, నవల చదవాలి అని ఉన్నప్పుడు రాత్రిలో మెలుకుని చదవగలిగినప్పుడు నీకు నిజంగా సబ్జెక్ట్ చదవాలి అని అంటే నువ్వు రాత్రిలో మెలుకుని చదవగలవా చదవలేవా? అది మీరు మీ పిల్లలకి నేర్పాలి తప్ప, వాళ్ళేదో మేము చదవాలని ఉంది మమ్మీ డాడీ మేము చదవలేకపోతున్నాము అంటే, అవును పాపం మా వాడు కూడా చదవలేకపోతున్నాను మాస్టారు, ఒకసారి తల మీద అలా చేపెట్టేది. అది పెద్ద బిజినెస్, నాకు చేత కావటం లేదు, కానీ నేను తలని చేపెడతాను, మీ పిల్లవాడి చదువు వచ్చేస్తుంది 5,000 రూపాయలు అయినా వస్తారనుకుంటాను నేను గ్యారంటీగా. అలాంటి వాళ్ళు ఉన్నారు, అది జరగదు. అది గుర్తుంచుకోండి, గురువు యొక్క ఆశీర్వాదము మీకు ఎప్పుడు పనిచేస్తుంది అంటే మీరు ఆ లైన్లో ఉంటే. ఆ లైన్లో లేనప్పుడు ఇంకా ఆశీర్వాదాలు ఏం పనిచేయవు. అది గుర్తుంచుకోండి. కర్మ అర్థమవుతుంది, కర్మ నేను చెయ్యాలి అనుకుంటున్నాను కానీ చేయలేకపోయాను, నిన్ను నువ్వు మోసగించుకుంటున్నావు. చేయలేకపోతే అర్థమేంటి? ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమైంది కదా, నువ్వు పని చేయలేకపోయావు అంటే అర్థమేంటి? నీకు చేయాలని లేదు. నీకు చేయాలని లేనప్పుడు నువ్వు చేయలేకపోయాను అంటే ఎందుకు? నాకు చేయాలని లేదు కనుక చేయలేదు అంతా నేర్చుకోండి, అప్పుడు భాగవతం మీకు అర్థమవుతుంది. ఇతరుల వల్ల రెండే, చేస్తాను చేయలేకపోతే ఏం జరిగిందనమాట. మీరు ఏదైనా ఒక పని మీకు చెప్పాను, మీరు చేస్తాను అన్నారు, ఆ పని జరగలేదు అంటే ఏం జరిగి ఉండాలి? మీరు చనిపోయి ఉండాలి. డూ ఆర్ డై, ఆ మధ్యలో వదలకూడదు.
అదే భాగవతం మీకు అందజేసేటటువంటి అద్భుతమైనటువంటి ఒక సైకలాజికల్ టూల్. అర్జునుడు మహాభారత యుద్ధం చేశాడు, చచ్చిపోతానని తెలిసి. చెప్పాను కదా ఇందాక మీకు ఉదాహరణలు అర్థమయ్యాయా? భీష్ముణ్ణి అర్జునుడు చంపలేడు, ద్రోణాచార్యుణ్ణి అర్జునుడు చంపలేడు, కర్ణుణ్ణి అర్జునుడు చంపలేడు, అయినా యుద్ధం చేశాడు. ఇక్కడ కేవలం మన బద్ధకంతో పనులు జరగటం లేదు తప్ప 99% పనులు కేవలం ఎందుకు జరగటం లేదు అంటే మన బద్ధకం. దానికి అవడేం చేస్తాడు, ఏ గురువు ఏం చేస్తాడు, అవడే ఏం చేయలేదు. కానీ నువ్వు పని చేయటం మొదలెట్టావనుకో, సమస్య ఏం జరుగుతుంది అంటే అసంభవాలు సంభవం అవటం మొదలెడతాయి, అసంభవాలు నిజంగానే సంభవం అవుతాయి. ప్రపంచ చరిత్ర మీరు తీసి చూడండి, ప్రతి సైంటిస్ట్ జీవితంలో కూడా అది అసంభవమే ముందు. ఆనాటి దేశకాల పరిస్థితుల్లో మనుషులందరూ కూడా అది అసంభవము అన్నారు. సైంటిస్ట్ అది చేసేసిన తర్వాత దాన్ని ఉపయోగించుకోవడానికి అందరికంటే ముందు వచ్చేవాళ్ళు ఎవరు అంటే అసంభవం అన్నవాళ్ళు అది గమనిస్తున్నారు. మీరు ముందేమో ఇది ఎక్కడ జరుగుతుంది అంటారు, కొంచెం కూడా ఆ దిశలో పనిచేయదు. ఎందుకంటే జరగదు కదా, మనం చాలా తెలివైన వాడు, మాకు తెలుసు వాడు ఎవడో పరమ మూర్ఖుడు, వాడేదో పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తున్నాడు. కానీ ఆ ప్రయోగ ఫలితాలు వచ్చాయనుకోండి, మొట్టమొదట దానికి ఎగబడేదేవుడు ఇది కాదు అన్నవాడు. కర్మ అది, రెండు రకాల కర్మలు ఉన్నాయి. ఒక కర్మ ఏంటి అంటే అసంభవమైన నేను చేసి తీరుతాను. ఒకవేళ ఏదైనా కారణం వల్ల అది అతని వల్ల జరగలేదు అంటే ఏం జరిగి ఉండాలి, అతను చనిపోయి ఉండాలి, అప్పుడు అతని ద్వారా జరగవాలి. లేకపోతే అతను అలా ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణ, యోగము అంటే అది, యోగము అంటే లక్ష్యానికి లింకప్ అయిపోవడం, లక్ష్యానికే లింక్. ఇంకా ఆ లక్ష్యం తప్ప ఇంకేం వాడు బుర్రలోకి ఎక్కడు. కానీ ఆ లింక్ వాడు ఎన్నాళ్ళు కొనసాగించాలి? ఎత్ర పార్థో ధనుర్ధర, ధనుర్ధారి అయినటువంటి పార్థుడు. ధనస్సు అంటే యుద్ధం చేయటానికి రెడీగా ఉండాలి, పారిపోవటానికి రెడీగా ఉండకూడదు. రెండు పాయింట్స్ అర్థమయ్యాయి, ఆయువు కర్మ, తర్వాత విత్తం. విత్తం అంటే ఏంటి? వనరులు. సైన్స్ ఎందుకు డెవలప్ అవుతుంది అంటే వాడు చేసేటటువంటి ప్రయోగానికి తగిన వనరులు యంత్రాలు లేకపోతే ఆ యంత్రాలు వాడు కనిపెట్టుకుంటాడు. ఉదాహరణ అర్థమవుతుందా? చిన్న వస్తువులు చూడాలి, మైక్రోస్కోప్ కనిపెట్టి, దూరంగా ఉన్నటువంటి వస్తువులు చూడాలి, టెలిస్కోప్ కనిపెట్టుకున్నాడు, దూరంగా ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడాలి, టెలిఫోన్ కనిపెట్టుకున్నాడు, మొబైల్ ఫోన్స్ కనిపెట్టుకున్నాడు. ఇవన్నీ ఇదివరకు ఉన్నాయా? మైక్రోస్కోప్స్, టెలిఫోన్స్, టెలిగ్రాఫ్స్ ఇవన్నీ ఒకప్పుడు లేవు. ఇది విత్తము అంటే, విత్తము అంటే విత్తనము, సీడ్. మీకు ఏ పరికరము కావాలో ఆ పరికరము తయారు చేసుకునేటువంటి సామర్థ్యము కూడా భాగవతం చదవటం వల్ల వస్తుంది. ఆయు ప్రమాణం పెరుగుతుంది, పని చేసే సామర్థ్యం పెరుగుతుంది. మూడవది, పని చేయడానికి కావలసినటువంటి వనరులు మీ దగ్గర లేకపోతే ఆ వనరులను మీరు తెచ్చుకునేటటువంటి సామర్థ్యం కూడా పెరుగుతుంది. విద్య, విద్య అంటే మీరు చదువుకుంటున్న దాన్ని ఏమంటాం మనం? విద్య అంటాం. విద్య అంటే ఒక విశేషమైనటువంటి పనిని క్రమ పద్ధతిలో నేర్చుకున్నట్టు విద్య. విద్య అనేది చాలా జాగ్రత్త పెరుగుతుంది. ఓ విశేషమైనటువంటి పనిని క్రమ పద్ధతిలో నేర్చుకుంటే దాన్ని విద్య అంటాం. ఇంజనీరింగ్ కాలేజీలో చేరి ఏం చేస్తాడు? ఇంజనీర్ అవటము క్రమ పద్ధతిలో నేర్చుకుంటాడు. డాక్టరు ఏం నేర్చుకుంటాడు? డాక్టరీ విద్య క్రమ పద్ధతిలో నేర్చుకుంటాడు. అంచేత నాలుగోది వాడికి ఏమొస్తుంది అంటే భాగవతం చదివితే తనకు ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని ఇతరులకు చెప్పగలిగేటటువంటి ప్రక్రియ వస్తుంది. గురువులు అంటాం మనం అండి, మన భారతీయ దాంట్లో గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవు మహేశ్వర. అంచేత ఈ గురువు ఏం చేయగలుగుతాడు? మనకి విద్య ఇవ్వగలుగుతాడు. గురువు విద్య ఇస్తాడు కదా, ఎలా క్రమ పద్ధతిలో ఇస్తాడు? మొట్టమొదట ఆ విద్య నేర్చుకోవటానికి నీటిలో ఉన్నటువంటి అసమర్థతను దూరం చేస్తాడు. మొట్టమొదటి విద్యలో ఏం కావాలి? ఆ విద్య నేర్చుకునేటటువంటి సామర్థ్యం కావాలి. ఎక్కాలు రానటువంటి వాడికి మనం ఏమనుకుంటాము? వీడు ఇంజనీర్ అవ్వడులే. ఇంచేత ఎక్కాలే రానటువంటి వాడు ఇంజనీరింగ్ ఏం నేర్చుకుంటాడు? అంచేత విద్య నేర్చుకోవటానికి ముందు విద్య నేర్చుకోవటానికి మీ మానసిక స్థితిలో కానీ, భావనాత్మక స్థితిలో కానీ, శారీరక స్థితిలో కానీ ఉన్నటువంటి అడ్డంకుల్ని తీసివేయాలి. అది శివస్థితి, లేకపోతే లయస్థితి అంటాం. గురుదేవు మహేశ్వర మీలో ఉన్నటువంటి లోపాన్ని సవరించాలి. దాని తర్వాత ఏం చేయాలి? ఉన్నదాన్ని పోషించాలి. గురువు మీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని మళ్ళీ కింద పడిపోకుండా చూడండి, కొండెక్కకుండా చూడాలి, పోకుండా చూడాలి గురువు విష్ణు. తర్వాత ఏం చేయాలి, కొత్త కొత్త ఐడియాస్కి మీలో నాటాలి. ఆధ్యాత్మికతలో ఎప్పుడూ మీరు గుర్తుంచుకోండి, ప్రతి శ్లోకాన్ని మీరు తలకిందులుగా చదువుకోవాలి, స్ట్రైట్గా చదువుకుంటే కుదరదు. గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువు దేవుడు మహేశ్వరు. ఇది ఏ గురువు గురించి మాట్లాడుతున్నాను నేను, విద్య. ఈ విద్య నేర్పే మీరు అంత గొప్పవాళ్ళు ఎలా అయ్యారు, మీరు ఏ విధంగా మీ ఆయు ప్రమాణాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు, మీరు ఏ విధంగా మీ కర్మను, కర్మ అంటే అర్థమైంది కదా, ప్రారంభ కర్మ గురించి మాట్లాడటండి, పరిస్థితిని జుట్టు పట్టుకుని లొంగదీయగలుగుతారా లేకపోతే పరిస్థితికి లొంగబోతారు, రెండే రకాల కర్మలు ఉన్నాయి అసలు, మూడో రకమైన కర్మ లేదు. ఎక్కువ మంది ఎలాంటి కర్మ ఉంటుంది, లొంగిపోయే కర్మ. ఒకవేళ ప్రయత్నించిన లుక్వార్మ్ యాటిట్యూడ్ అంటానే, అంటే పెద్దగా ప్రయత్నిద్దాం జరిగితే జరుగుతుంది లేకపోతే. ఈ విద్య వాడికి ఎలా వచ్చింది, ఆయువుని కర్మను విత్తాన్ని కంట్రోల్ చేసేటటువంటి విద్య ఎలా వచ్చిందో కూడా చెప్పగలిగితే నాలుగో పాయింట్ విద్య అవుతుంది. అది అంటే నువ్వు ఎలా అంత గొప్పవాడి అయ్యావో ఇతరులకు చెప్పగలిగాను. కోటీశ్వరులు అయిపోతారు మనుషులు, కానీ ఆ కోటీశ్వరుని అడగండి మీరు, వాడు కోటీశ్వరుడు ఎలా అయ్యాడో చెప్పలేడు, చెప్పలేడు. ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఐన్స్టీన్ లాంటి వాడు, వాళ్ళు సైంటిస్ట్ అయ్యాడు కదా. సరే బాబు నువ్వు సైంటిస్ట్ ఎలా అయ్యావు నాకు నేర్పు, నేను సైంటిస్ట్ అయిపోతాను చెప్పలేడు. చాలా అందంగా బొమ్మ వేయగలడు, మంచి ఆర్టిస్ట్. వాడు మీకు నేర్పించగలడా, నేర్పించలేడు. విద్య అంటే అర్థమైంది కదా, నీకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఇతరులకు అందజేయగలిగితే దాన్ని విద్య అంటాం. ఆ విద్యని నువ్వు ఎలా అందజేయాలి, క్రమ పద్ధతిలో అందజేయాలి. అది కూడా భాగవతం మీకు నేర్పుతుంది, మీ ఆయు ప్రమాణాన్ని పెంచేటటువంటి విధానాన్ని నేర్పుతుంది. మీరు మీ వ్యక్తిగత జీవితంలో తిరిగి పందల్లాగా జీవించకుండా ప్రతి పరిస్థితిని కూడా నేను నా అదుపులో ఉంచుకుని జీవిస్తాను అనేది నేర్పిస్తుంది. ఒకవేళ ఆ పని చేయటానికి తగిన వనరులు నీ దగ్గర లేకపోతే ఆ వనరులు నువ్వు ఎలా తయారు చేసుకోవాలో నేర్పుతుంది. ఈ మూడు నువ్వు చేసుకుంటూ నీ ఆయువుని పెంచుకుంటూ, నీ సామర్థ్యాన్ని కర్మని పెంచుకుంటూ, వనరుల్ని పెంచుకుంటూ, ఇది ఇతరులకి అందజేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని కూడా ఇస్తామని. ఈనాడు ఆ సామర్థ్యం చాలా మందిలో లేదు. చాలా మంది గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారు. సరే నువ్వు గొప్పవాడు అయిపోయావు కదా, నీ నీడలో నేను నీ అంత వాడిని అవుతాను. విద్య అందజేయగలిగేటటువంటి టెక్నిక్ లేదు. లాస్ట్ అన్నది చాలా గొప్పదైనటువంటిది. అసలు దేని కొరకు మానవ జీవితం ఎత్తుతున్నాము, ఎత్తినా దేన్ని చూసి మనం భయపడుతున్నాము, నిధనము. ఎలా శరీరాన్ని వదిలేయాలి, ఈ ఐదు భాగవత విద్య నేర్పుతుంది మీకు. అందువల్ల దీన్ని పంచకోశ జాగరణ అనొచ్చు, మీరు పంచతత్వ జాగరణ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, కానీ ఐదు ఏంటో మీకు చాలా స్పష్టంగా అర్థమైందా. అంటే ఈ క్లాసుల్లో 11వ తారీఖున కదా చివరి 7వ రోజు అవుతుంది, ఆ రోజు లోపల నేను మీకు ఈ పాయింట్స్ చెప్పగలిగాను అనుకోండి, అప్పుడు నాకు విద్య వచ్చినట్టు, చెప్పలేకపోతే విద్య రాలేదు. చూద్దాం ఏమవుతుందో మరి. కానీ మేము నేర్చుకోవటానికి ప్రయత్నిస్తాం, కానీ మాస్టారు రోజు టైంకి రాలేము. ఈ విద్య నేర్చుకోవటానికి మీకు టైం లేదు, చూసుకోండి మీరు ఎంత గొప్పవాళ్ళు. దేనికి మీకు టైం లేదు, మీ ఆయు ప్రమాణాన్ని పెంచుకోవటానికి నేర్చుకునే విద్యకి టైం లేదు. రెండోది దేనికి మీకు టైం లేదు, కర్మ, జీవితాన్ని ఎదుర్కొనేటటువంటి కర్మ, ధైర్యంగా జీవించగలిగేటటువంటి కర్మ. ప్రకృతి అంతా కూడా మనకు విపరీతంగా ఉన్నా కూడా నేను నుంచుని పోరాడుతాను, నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని నేర్చుకోవటానికి మీకు టైం లేదు. వచ్చేవాళ్ళని అంటానే నేను, దాని వాళ్ళని అంటున్నాను. మూడోది వనరులు పెంచుకునేటటువంటి కర్మ విద్య. నాలుగోది ఇది మీరు నేర్చుకున్నాక ఇతరులకి చెప్పగలిగేటటువంటి టెక్నిక్. ఇదంతా అయిపోయిన తర్వాత అసలైనటువంటి సుసలైనటువంటిది ఏంటి అంటే, అసలు మీ ఎగ్జిట్ ఎలా ఉంది. సినిమాల్లో హీరో మెయిన్ క్యారెక్టర్, ఇద్దరు ముగ్గురు హీరోలు సినిమాలో వర్క్ చేస్తున్నా అనుకోండి, చిన్న భావం అర్థమవుతుందా. ఒకే సినిమాలో చిరంజీవి యాక్ట్ చేస్తున్నాడు, అమితాబ్ బచ్చన్ యాక్ట్ చేస్తున్నాడు, హాలీవుడ్ యాక్టర్ పేరు ఏదైనా ఒకటి చెప్పాము, హాలీవుడ్ యాక్టర్ పేరు రిచర్డ్ ఏదో, ఆ రిచర్డ్ గారు వీళ్ళు ముగ్గురు ఒక సినిమాలో తీసుకున్నానమ్మా నేను, భాగవతం అనే సినిమా తీసుకున్నాను నేను, ఈ ముగ్గురిని పెట్టుకున్నాను. ఇప్పుడు చిరంజీవి పెద్ద హీరో అయినా లప్తే అని తీసుకోవద్దు మనం, తీసుకుందాం. అంటే పొందినే చిరంజీవి, అమితాబ్ బచ్చన్, మనకు తెలిసిన పేర్లు పెట్టుకుందాం. ఇంకోటి ఎవరమ్మా, రిచైల్డ్. వీళ్ళు ముగ్గురిని సినిమాలో పెట్టుకున్నాం. మీరు గుర్తు చేసుకోండి, అందులో ఏదైనా హీరో ఒకడు చనిపోయే సీన్ ఉంటే నేను చనిపోతాను అని హీరో క్లాష్ చేస్తాడట. ముగ్గురు ఉన్నారు, నేను సుఖంగా బతుకుతాను అనేటటువంటి వాడి కంటే వాడి కోసం త్యాగం చేసి ప్రాణాలు ఇచ్చేసే హీరో ఉన్నాడు అనుకోండి, ఎవరికి ఎక్కువ వాల్యూ వస్తుంది? ఉదాహరణ అర్థమైందా? ఇద్దరు హీరోలు ఉన్నారు, న్యాచురల్ గా ఇద్దరు హీరోలు ఉండకూడదు కదా. అంచేత పూర్వకాలంలో అయితే టీబీ వచ్చేది, ఈ కాలంలో క్యాన్సర్ వస్తుంది, తర్వాత కాలంలో ఎయిడ్స్ వస్తుందేమో, ఏదో ఒకటి వచ్చి ఒక హీరో ఏమైపోవాలి, పక్కకి వెళ్ళిపోవాలి. పేరున్నటువంటి హీరో ఏం కోరుకుంటాడు అంటే ఆ చనిపోయే క్యారెక్టర్ నాకు రావాలి. ఇందుకు శాశ్వతంగా గుర్తుంది విద్య నిధనమే వచ్చ. నువ్వు ఎలా చెప్పావు, ఏడుస్తావు మంచం మీద, 10 మందిని ఏడిపిస్తూ, ఎప్పుడు పోతాడురా వీడు అని చెప్తున్నావా, లేకపోతే వీడు ఉంటే బాగుండు, వీడు వెళ్ళిపోతాడా అప్పుడే నీకోసం ఎంచేటటువంటి వాళ్ళు ఉండేటటువంటి వాళ్ళలాగా చెప్తావా, అది నేర్పుతుంది భాగవతం. ఇంకేత భాగవతం అనేటటువంటిది ఏదో పనికిరానటువంటి విద్య కాదు, కానీ దీనికి సాహసం కావాలి, ఈ ధైర్యం కావాలి. ముందు నేర్చుకుంటాను అనే ధైర్యం, నేర్చుకుంటే నేర్పిస్తాడు. ఎవడు నేర్పుతాడు అక్కడ? అది చాలా తమాషా. ఏంటి అంటే ఆ నేర్పించేటటువంటి వ్యక్తి 5000 సంవత్సరాల కిందట శరీరాన్ని వదిలేశాడు. ఈ విద్య, ఈ భాగవత విద్య, ఆయుష్ కర్మచ విత్తంచ విద్య నిధనమేవచ, తల్లి గర్భంలోని 5 నేర్పించబడతాయి అనేటటువంటి ఈ విద్య నేర్పేటటువంటి ఆ పరమ గురువు 5000 సంవత్సరాల కిందటే శరీరం వదిలేశాడు. ఎవడి గురించి చెప్తున్నాను నేను? కానీ ఆయన ఎబిలిటీ చూడండి, ఇప్పటికీ ఆయన చెప్పటానికి రెడీగానే ఉన్నాడు. మనం మాత్రం ఆ పుస్తకం జోలికి వెళ్ళాం, వెళ్ళినా కూడా ఈ దృష్టితో వెళ్ళాం. అంచేత మీకు దృష్టికి పనికొచ్చేటటువంటిది ఒక శ్లోకం ఈ భాగవతం నుంచి ఆయన శక్తిని నేను మీకు ఇందాక అందజేశాను. ఆ శక్తిని మీరు గమనించుకోండి. ఈ మంత్రాన్ని మీరు ఎప్పుడు ఉపయోగించుకున్నా కూడా ఆ శ్రీకృష్ణుడి యొక్క శక్తి మీకు పనిచేస్తుంది. ఇది చాలా తాంత్రికమైనటువంటి శక్తి. ప్రభుదత్త బ్రహ్మచారి పేరు విన్నారా మీరు? చాలా పెద్ద శ్రీకృష్ణోపాసకుడు. ఆనందమయ్య మా పేరు విన్నారా? వాళ్ళందరూ కూడా అవును, ఈ మంత్రము అలాంటి ఫలితాలే ఇస్తుంది, దీనికి మీరు సాధన చేయక్కర్లేదు, జప తపాలు చేయక్కర్లేదు, అనుష్ఠానాలు చేయక్కర్లేదు, కేవలం మీకు ఉండవలసింది ఏమిటి అంటే ఆర్తి. నిజంగా ఆ బాధ నాకు నా నుంచి తొలగించవేయబడాలి అనేటటువంటి ఆర్తి ఉంటే. ఇందుకు ఈ మాట అంటాను, చాలా మందికి వాళ్ళ బాధలు పోవాలని ఉండదు, మీరు నమ్మరు, చాలా మందికి వాళ్ళ బాధలు పోవాలని ఉండదు. ఎందుకంటే బాధలు పోతే పని చేయాల్సి వస్తుంది. మీరు గమనించారో లేదో, హాయిగా మంచం మీద పడుకుని పనులు చేయించుకుంటున్నటువంటి వాళ్ళకి గబుక్కున ఆరోగ్యం వచ్చేసింది అనుకోండి, ఏమవుతుందో తెలుసా? ఏం రా నీకు, ఏం మాయ రోగం వచ్చింది, ఇప్పుడు బాగానే ఉన్నావు కదా, ఏం చేయంటారు? అంచేత అటువంటి వాళ్ళు రోగ నివారణ కోరుకోరు. చాలా మందికి ఆ విషయం తెలియదు. చాలా మంది రోగులకి వాళ్ళ రోగాలు ఎందుకు తగ్గవు అంటే వాళ్ళకి అసలు తగ్గాలని లేదు. చాలా మంది ఒప్పుకోరని, కానీ మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే ఒప్పుకుంటారని ఉంటాయి కొన్ని. దాని యొక్క పరాకాష్ఠ నేను ఢిల్లీలో చూశాను. ఈ రోగం బాధ పోకూడదు అనేటటువంటి వ్యక్తుల యొక్క నా స్నేహితుడే ఢిల్లీలో పనిచేసుకుంటున్నాడు, ఆర్టిస్ట్ అతను. హరిద్వార్ వెళ్ళటానికి, మా గురువుగారి ఆశ్రమానికి వెళ్ళటానికి ఢిల్లీలో దిగాలి. ఢిల్లీలో దిగి ట్రైన్ మారి వెళ్ళాలి. అతను ఉన్నాడు కదా, నేనేం చేసామండి అంటే ఢిల్లీ వరకు టికెట్ తీసుకుని 2-3 రోజులు అతని దగ్గర ఉండి తర్వాత వీలవుతే అతను నేను కలిసి వెళ్ళేవాళ్ళం హరిద్వార్కి. అతని భార్య ఒకరోజు నాకు కంప్లైంట్ చేసింది, మా ఆయనకి చెప్పి 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 నేను అవస్థ పడిపోతున్నాను, నా మాట ఆయన వింటలేదు, నేను కాళ్ళు చూడండి ఎలా పాడైపోయాడు. నేను చూశా నడుస్తున్నప్పుడు కాళ్ళు కుంచుతున్నాయి, అవి ఉన్నాయని. ఏం లేదు, జోడు మార్చమంటాను, ఆయన కొనుక్కున్న జోడు కొంచెం ఇరుకు జోడు, ఆ ఇరుకు జోడులో మేజోడు వేసుకుని కాళ్ళు దూర్చుకుని నడిచే రోజల్లా ఉంచుకుని మళ్ళా వచ్చి సాయంత్రం తీసేసిన కల్లా కాళ్ళు చాలా బాధాకరంగా ఉంటుంది, నేను చూడలేకుండా ఉన్నాను, ఆయన వినడు, ఎన్నిసార్లు చెప్పినాను పెద్ద జోడు కొంటం లేదు. సరే ఆ రోజు రాత్రి మీటింగ్ వేసాను, ఎవరెవరో నేను, ఆయన భార్య చెప్పారు, చూడు ఇంత బాధపడుతుంది కాలు మంచిది కాదు కాలలాగా నిరంతరం అలా ఉండటం, కాస్త పెద్ద చోడు కొనుక్కో దానికే ఉంది అని. తర్వాత చెప్తానులే అన్నాడు. ఇప్పుడు నాకు కుదరదే చేస్తాను, నువ్వు ఆ మాట ఎంత బాగా చెప్పాలి, తర్వాత చెప్తానులే అన్నాడు. అదే టీచ ఇలాగే ఎప్పుడు అంటాడు ఆయన, నేనేం చేయగలను, నీ ముందే అన్నాడు కదా నేనేం సరే తర్వాత చెప్తానులే అన్నాడు కదా అని తను భార్య లోపలికి వెళ్ళిపోయి పడుకున్న తర్వాత డాబా మీదకి వెళ్ళి ప్రచారం చేసుకుంటాడు. అసలు బాధ ఏంటయ్యా చెప్పండి, నాకు ఏకైక సుఖ సాధనం అదొక్కటేను, అది కూడా నువ్వు లాగిస్తానంటే అట్టా రామకృష్ణ అన్నాడు. ఏంటిట ఆఫీసులో ప్రాబ్లమ్స్, ఇంట్లో ప్రాబ్లమ్స్, చుట్టుపక్కల ప్రాబ్లమ్స్, ఎప్పుడూ నాకు ప్రాబ్లమే. ఆఫీస్ నుంచి నేను సాయంత్రం వచ్చాక జోడి వచ్చినప్పుడు నాకు ఆనందం ఉంటుంది. ఆహా, ఆనందం నన్ను పోగొడతావా? మరి అలాంటి బాధలు నీకుంటే నేను మాత్రం ఏం చేయగలను, ఉంచుకోండి ఆ బాధ. కానీ అది నిజమైన బాధ మీకు తెలియదు, నేను చెప్పటానికి అది ఏదో హాస్యంగా ఉంది. కానీ 90% బాధను మనం వదులుకోం. వదులుకుంటే ఏమైపోతుందో, దానికి ఒక సామెత కూడా చెప్తారు మనుషులు, ఏ నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దెన్ ఏ అన్నోన్ ఏంజల్. తెలిసిన భూతము దెయ్యము తెలియని భగవంతుడి కంటే చాలా మంచిట. సరే అలాంటి వాళ్ళకి మనం ఏం చేయలేం. కానీ ఈ మంత్రము కనుక మీరు నిజంగా నేను చేయగలిగినంతా చేస్తున్నాను, నా బాధ పోయి తీరాలి అని కోరుకోవాలి. అతనిలాగా అనుకోకూడదు. ఈ జోడు కథ గుర్తుంచుకోండి, ఈ జోడు ఉంటేనే బాగుంటుందిలే, కనీసం ఆ జోడు విప్పినప్పుడైనా నాకు ఆనందంగా ఉంది అనుకునేటటువంటి వాడికి ఈ మంత్రం పనిచేయదు. మంత్రం జాగ్రత్తగా రాసేసుకోండి, రాసుకోగలిగేటటువంటి వాళ్ళు. ఆయు కర్మచ విత్తంచ విద్య నిధన నేవచ, ఈ ఐదింటిని కంట్రోల్ చేసేటటువంటి భాగవతంలోనే ఒక మహామంత్రం ఉన్నది. ఆ మంత్రం రాసుకుంటే రాసుకోండి, ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం, ఈ క్లేశ అనేటటువంటి పదం వాడుతున్నప్పుడు మీ ప్రాబ్లం అక్కడ చెప్పుకోండి, మీ మనసులో ఆ ప్రాబ్లంని చెప్పుకోండి. ఇవన్నీ కూడా గ్యారంటీడ్ టెక్నిక్స్ ఫ్రమ్ భాగవత. కానీ ఆ టెక్నిక్స్ ఉపయోగించుకోమను. ఇంత భాగవతంలో 12 స్కందాలు ఉన్నాయి కనుక దీని మీద 12 మాటలు చదువుకోవాలి. ఇంకా ఎప్పుడు మంచిది, 12 ఇటికలు 5 దీపాలు 5 అగరత్తులు వెలిగించుకుంటున్నారు కనుక వెలిగించుకోగానే ఈ శ్లోకాన్ని 12 సార్లు చదివేసుకోండి. పెద్ద కష్టమేం కాదు. మీరు ఎలాగో మీరు మహాలక్ష్మి అది చేసుకుంటూనే ఉన్నారు, దాంట్లో పాటు ఈ 12 మీరు చేసుకుంటే లైఫ్లో మీకే కాదు మీ బంధుమిత్రులు ఎవరికి వచ్చినా కూడా మీరు ఇది యూజ్ చేయొచ్చు. మీరు చేసి చూడండి రిజల్ట్. భాగవతంలో గ్యారంటీ ఇస్తున్నాడు, 12 సార్లు అంటే వల్ల మీకేం నష్టపోరు, వస్తే అన్నీ వచ్చేస్తాయి.